ఓం శాంతి. ఈరోజు మనం రాజయోగము ద్వారా మన యొక్క కర్మలను ఎలా శ్రేష్టంగా మార్చుకోవచ్చు, కర్మల యొక్క గుహ్య గతి గురించి, కర్మ యొక్క సిద్ధాంతం గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాము. ఇంతకుముందు మనం స్వయం గురించి, పరమాత్మ గురించి, పరమాత్మ కర్తవ్యాల గురించి, భగవంతుడి ఈ సృష్టిపైన అవతరించి తను చేయబోయే దివ్యమైనటువంటి కార్యాన్ని మనం వివరంగా తెలుసుకున్నాము. పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ తనుని ఆధారంగా తీసుకుని మనందరికీ శ్రేష్ఠ కర్మలు తయారు చేసుకునే కళాన్ని మనందరికీ భగవంతుడిచ్చారు. ఈ కర్మల్ని దివ్యంగా మార్చుకున్నప్పుడే మన యొక్క జీవితం ఉన్నతంగా తయారవుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క జీవితంలో సుఖము, శాంతి, ఆనందాన్ని పొందాలని ఆశిస్తాడు. ఎవరు దుఃఖపడాలి అని ఏ మానవుడు అనుకోడు. చాలా మంది అనుకుంటారు, మేము మా జీవితంలో ఎవరిని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేదు, కానీ ఈ జన్మలో మేమెందుకు ఇలా ఇబ్బంది పడుతున్నాం, మమ్మల్ని అందరు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని భావిస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి, మనం చేసినటువంటి కర్మలకు ప్రతిఫలాన్ని తప్పకుండా అనుభవిస్తాం. మానవుడు తను చేసుకున్నటువంటి కర్మ యొక్క ఫలితాన్ని, మానవునిగానే జన్మ తీసుకొని ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు. ఏ విధంగా మనకు కూడా తెలుసు, ఎలాంటి బీజం వేస్తామో అలాంటి వృక్షం వస్తుంది. అదేవిధంగా మానవునిగా జన్మించి మనం ఏదైతే కర్మలు చేస్తామో దాని యొక్క ఫలితాన్ని మానవునిగానే జన్మ తీసుకుని అనుభవిస్తాము. కర్మల యొక్క గతి చాలా గుహ్యమైనది. మనం చేసే ప్రతి కర్మకు ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ఏ విధంగా మనం కూడా అంటాం, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, బంతిని విసురుగా పైకి విసిరేసినట్లయితే ఆ బంతి విసురుగా మన దగ్గరకు వస్తుంది. క్రియకు ప్రక్రియ జరుగుతుంది. అదేవిధంగా మానవుడు తను చేసే ప్రతి కర్మకు ప్రతిక్రియను తప్పనిసరి అనుభవించాల్సిందే. అంటే చాలా మంది అనుకుంటారు, భగవంతుడు ఎందుకండి మమ్మల్ని ఇలాంటి దుఃఖితులుగా తయారు చేశాడు, మాకు ఇలాంటి జీవితాన్ని ఎందుకు ఇచ్చాడండి అనుకుంటారు. కానీ భగవంతుడు అందరినీ తనలాంటి గుణాలు కలిగినటువంటి మానవులుగా తయారు చేసే ఈ సృష్టిపైకి పంపించాడు. జనన మరణ చక్రాలలో వస్తూ కాలక్రమేణా పునర్జన్మలు తీసుకుంటూ మనం చేసుకున్న కర్మల అనుగుణంగా మనమే దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. కానీ పరమాత్మ తప్పు కాదు, చేసుకున్న కర్మల ఫలితాన్ని మనమే అనుభవించాలి. చేసుకున్న కర్మల అనుసారంగానే అంగవైకల్యంగా జన్మించటం, బీదవారిగా జన్మించటం, ధనికుల ఇంటిలో జన్మించటం జరుగుతుంది. కర్మ అనేది ప్రతి ఒక్క వ్యక్తి చేయాల్సింది, ప్రతి ఒక్క వ్యక్తి చేసేటువంటి కార్యక్రమమే కర్మగా నిరూపించబడుతుంది. ఈ కర్మలలో ముఖ్యంగా నాలుగు రకాల కర్మలుంటాయి. పాపకర్మలు, పుణ్యకర్మలు, సత్కర్మలు, అకర్మలు. పాపకర్మ అంటే సహజంగా అందరేమనుకుంటారంటే దొంగతనం చేయటం పాపం, ఎవరినైనా హత్య చేయటం పాపం, అబద్ధం ఆడటం పాపం, అన్యాయము అక్రమాలు చేయటం పాపం, కాబట్టి మేము ఇవేమీ చెయ్యట్లేదు, మేము పుణ్యాత్మలమే అనుకుంటారు. కొన్ని సందర్భాలలో నిజం చెప్పటం కూడా పాపం కింద లెక్కబడుతుంది. ఒకసారి ఒక కసాయివాడు ఒక ఆవును చంపటానికి వెంటాడుతూ ఉంటాడు. ఆ యొక్క ఆవు పరిగెత్తుతూ ప్రాణరక్షణ కోసం ఒక సన్యాసి ఉన్నటువంటి ఆశ్రమంలో లోపలికి చేరుకుంటుంది. అక్కడ సన్యాసి కూర్చున్నప్పుడు కాసేపు అయిన తర్వాత ఆ కసాయివాడు వచ్చి అడుగుతాడు, ఆవు ఇటువైపు వచ్చిందా, ఎక్కడికి వెళ్ళింది, ఎటువైపు వెళ్ళింది అని అడుగుతాడు. మరి ఆ సమయంలో ఆ సన్యాసి నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? అబద్ధం చెప్తే పాపము అనుకుని నిజం చెప్పినట్లయితే అంతకంటే పెద్ద పాపం చేయించిన వాడు అవుతాడు. ఎందుకంటే నిజం చెప్పాడు అనుకోండి, ఆ కసాయి వాడు ఆ ఆవుని చంపేస్తాడు. ఆ సమయంలో ఆ సన్యాసి యుక్తిగా సమాధానం చెప్పాడు, ఆవు అయితే వచ్చింది, ఎటువైపు వెళ్ళిందో నేను చూడలేదు అంటాడు. అంటే కొన్ని కొన్ని సందర్భాలలో నిజం చెప్పటం కూడా పాపం కింద తయారవుతుంది. చంపటం పాపము అనుకొని సైనికుడు శత్రువు వచ్చినప్పుడు చంపకుండా ఆపినట్లయితే అదన్నింటికంటే పెద్ద పాపం అవుతుంది. ఎందుకంటే దేశ రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం, అనేక మంది ప్రాణ రక్షణ కోసం శత్రువుని చంపాల్సిందే. కాబట్టి కొన్ని కొన్ని సందర్భాలలో నిజం చెప్పటం కూడా పాపం కిందనే ఉంది. అలానే అబద్ధం చెప్పమని కాదు అర్థము, సమయాన్ని సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క విషయాన్ని మనం వాడుకోవాలి, యుక్తిగా నడవాలి. యుక్తిగా నడిచినట్లయితే మన ద్వారా పాపం జరగకుండా జాగ్రత్త పడతాం మనం. అంటే వాస్తవంగా పాపకర్మ అంటే దేహభ్రాంతిలో వచ్చి నేను చేస్తున్నాను అని భావిస్తూ చేసేటువంటి కర్మ పాపకర్మ కింద తయారవుతుంది. పేరు ప్రతిష్టల కోసం చేసేటువంటి కర్మ పాపకర్మ కింద తయారవుతుంది. నేను చేస్తున్నాను అనేటువంటి భావంలో చేసే కర్మ కూడా పాపకర్మ కిందనే తయారవుతుంది. ఈర్ష ద్వేషాలలో వచ్చి చేసేటువంటి కర్మ కూడా పాపకర్మ కిందనే తయారవుతుంది. అన్నింటికంటే మొదటి పాపము మనకి మనం ఆత్మ అనుకునే బదులు దేహంగా భావించటమే మొదటి పాపం. ఏ విధంగా కొందరు అనుకుంటారు, మేమేం పాపం చేయట్లేదండి, మేమన్ని పుణ్యకర్మలే చేస్తున్నాము అనుకుంటారు. కానీ ఆలోచించండి, జీవితంలో ఒక్కసారైనా కోపం చేయకుండా ఏ వ్యక్తి అయినా ఉంటాడా? ఉండడు కదా. రోజుకొక్కసారైనా కోపం చేస్తూనే ఉంటారు. మరి కోపం చెయ్యటము అంటే అది కూడా పాపమే కదా. ఇలా మన ద్వారా తెలియకుండా ఎన్నో పాపకర్మలు చేస్తూ వచ్చాము. అంటే పేరు ప్రతిష్టల కోసం కొందరు దాన ధర్మాలు చేస్తారు. దాన ధర్మాలు చేసిన తర్వాత కూడా పేరు కావాలి, నన్ను పొగడాలి, నాకు ప్రతిష్ట అవసరము, నన్ను ముందుంచాలి అనుకుంటారు. కానీ దాంతో కూడా మనకి పేరు ప్రతిష్టల కోసం చేసేటువంటి కర్మ కూడా పుణ్యకర్మ కింద అనబడదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, జన్మ జన్మల నుండి మన ద్వారా ఎన్నో పాపకర్మలు జరుగుతూనే వచ్చినాయి. ఈ పాపకర్మల నుండి మనం ముక్తులుగా కావాలి. రెండవది పుణ్యకర్మలు. పుణ్యకర్మలు అంటే దాన ధర్మాలు చేయటమే పుణ్యంగా భావిస్తారు. చాలా మంది దేవాలయం కట్టించడం, లేనట్లయితే హాస్పిటల్స్ కట్టించటం, కాలేజ్ కట్టించటం, ధర్మశాలలు కట్టించటం, ఇలాంటి పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు. లేక దానం చేస్తూ ఉంటారు. దానం చేసేటప్పుడు కూడా పాత్రులను చూసి దానం చేయాలి, అపాత్ర దానం చేయకూడదు. ఏ విధంగా, ఒకసారి బాంబేలో రోటరీ క్లబ్ వాళ్ళు చలికాలం సమయంలో బీద వాళ్ళందరికీ రగ్గులు పంచిపెట్టారంట. పాపం చలికి బాగా వణికిపోతున్నారు అని వాళ్ళు సోషల్ సేవ చేయాలి అనే ఉద్దేశంతో అందరికీ రగ్గులు పంచిపెట్టారంట. ఒక చలికాలం అయిపోయిన తర్వాత మళ్లీ వాళ్ల దగ్గరికి వెళ్లి అడిగారంట, మేము రగ్గులు ఇచ్చాం కదా, అవి ఏం చేశారు అంటే, వాళ్ళు చెప్పారంట, మేము ఆ రగ్గుల్ని అమ్ముకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అమ్ముకొని మేము అది చేశాము ఇది చేశాము అని. వాళ్ళకి చాలా బాధేసిందంట. అంటే వాళ్ళు చేసింది పుణ్యకార్యం కింద చేద్దాము అనుకున్నారు. కానీ దాంతో కొందరు వ్యసనాలకి లోనవ్వటము, చెడు కర్మలు చేయటం. కొందరు మంచి కర్మలు చేయొచ్చు, కొందరు చెడు కర్మల కింద కూడా దాన్ని వినియోగించారు. అంటే మనం పుణ్యము అనుకొని చేస్తాం, కానీ ఆ పుణ్యము అనుకొని చేసేదానికి కూడా పాత్రులను చూసి దానం చేయాలి. మనకి శాస్త్రాలలో కూడా చెప్పారు, ఏదైతే పుణ్యకర్మ చేస్తామో అది గుప్త దానం, మహాపుణ్యము అన్నారు. ఏదైతే మనం పుణ్యకర్మ చేస్తామో పది మందికి తెలిసేట్టు చేసినట్లయితే అది పుణ్యకర్మ కింద అనబడదు. ఈ రోజుల్లో చూడండి, మనుషులు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయించుకుంటూ ఉంటారు, గోడల మీద రాయించుకుంటూ ఉంటారు. చేసుకున్నటువంటి కర్మల ఫలితాన్ని, పుణ్యకర్మల ఫలితాన్ని ఇక్కడే మనం అనుభవించినట్లయితే ఇంకా పుణ్యకర్మల యొక్క ప్రాప్తి మనకెక్కడ లభిస్తుంది? ఆలోచించాలి ప్రతి ఒక్కరూ. ఒకసారి యమధర్మరాజు దగ్గరికి చాలా గొప్ప ధనికుడు చనిపోయిన తర్వాత కొందరు యమభటులు ఆయన్ని నరకంలో తీసుకెళ్లబోయారంట. అప్పుడు ఆయన యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడిగాడంట, నేనైతే చాలా పుణ్యకర్మలే చేశాను, చూడండి నేను ఎన్నెన్ని భవనాలు కట్టించాను, ఎన్ని హాస్పిటల్స్ కట్టించాను, ఎన్ని ధర్మశాలలు కట్టించాను, ఎంతో మందికి నేను చదువు చదివించాను, మరి నేను స్వర్గంలో వెళ్ళాలి కదా, నన్ను నరకంలో ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగాడంట. అప్పుడు యమధర్మరాజు అన్నాడంట, అయ్యా నువ్వు పుణ్యకర్మలైతే చేసి ఉండొచ్చు, కానీ ప్రతి దాని మీద నీ పేరు రాయించుకున్నావు, నీ పేరు రాయించుకోవటం వల్ల నువ్వు చేసినటువంటి పుణ్యకర్మల ఫలం అక్కడే తినేశావు, ఇంకా నీ పుణ్యకర్మల ఫలితం ఏమీ లేదయ్యా, అందుకనే నిన్ను నరకంలో తీసుకెళ్తున్నాము అని చెప్పాడంట. అంటే చూడండి, మనం చేసినటువంటి పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని కూడా గుప్తంగా చేసినప్పుడే దానికి ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా మనం కర్మ చేసినట్లయితే దాని యొక్క ప్రాప్తిని వెంటనే అనుభవించామనుకోండి, ఆ పుణ్యకర్మల యొక్క ప్రాప్తి మన దగ్గర ఉండనే ఉండదు. కాబట్టి గుప్తంగా ఎప్పుడైతే దానం చేస్తారో దానికి ఎక్కువగా ప్రాప్తి ఉంటుంది. మూడవది సత్కర్మలు. సత్కర్మలు అంటే శ్రేష్ట కర్మలు. శ్రేష్ఠ కర్మలు అంటే నేను ఆత్మను, ఈ దేహాన్ని కాదు, ఈ దేహాన్ని నడిపించే చైతన్య శక్తిని అని స్మృతిలో ఉంటూ, ఆత్మిక స్మృతిలో ఉంటూ చేసేటువంటి కర్మలే సత్కర్మలు. అందరికీ మేలు జరగాలి, ప్రపంచంలో ప్రతి ఒక్క ఆత్మ సంతోషంగా ఆనందంగా ఉండాలి అని ఆలోచిస్తూ చేసే కర్మలే సత్కర్మలు. అంటే సర్వుల మేలు గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే ఈరోజు ఎవరికి వాళ్ళు స్వార్థంతో స్వయం బాగుండాలి అనుకుంటున్నారు, కానీ సర్వులు బాగుండాలి అని ఎవరు ఆలోచించట్లేదు. సర్వులకు మేలు జరగాలి, అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి అని ఆలోచిస్తూ చేసేటువంటి కర్మలే సత్కర్మలు. ఆ సత్కర్మల యొక్క ఫలితమే మనం దేవాత్మగా తయారవుతాము. ఎందుకంటే కర్మల యొక్క ఫలితము తప్పకుండా ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే. మనం ఆత్మ పరిచయంలో ముఖ్యంగా మనం విన్నాము, ఆత్మలో ఐదు సంస్కారాలు ఉంటాయి, ఈ సంస్కారాల యొక్క ఆధారంగానే ఆత్మ జనన మరణ చక్రాలలో వస్తుంది. పూర్వజన్మ యొక్క సంస్కారాలని కూడా ఆత్మ తోడు తీసుకొస్తుంది. పూర్వజన్మ యొక్క సంస్కారాల ఫలితంగానే ఈ జన్మలో కూడా ఆ పాపకర్మల యొక్క ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. పాపకర్మలే కావచ్చు, పుణ్యకర్మలే కావచ్చు, చేసుకున్నటువంటి కర్మల ఫలితాన్ని మానవునిగానే జన్మ తీసుకుని ఆ కర్మ యొక్క ప్రారబ్ధాన్ని అనుభవించాల్సింది అన్నమాట. అంటే ప్రతి ఒక్కరూ ఏ విధంగా మామిడి బీజం వేసినట్లయితే మామిడి చెట్టే వస్తుంది, కానీ ఆ మామిడి బీజం వేసిన తర్వాత 5-6 సంవత్సరాలకు కానీ పండ్లొస్తాయి. అదే అరటి చెట్టు వేసామనుకోండి, అరటి చెట్టు నాటినప్పుడు 6 నెలలకే అరటి చెట్టు వచ్చేస్తుంది, ఆ గెల రాగానే ఆ అరటి చెట్టుని నరికేస్తారు. అదే మామిడి చెట్టు ఆలస్యంగా వచ్చినా కూడా ప్రతి సంవత్సరం మామిడి కాయలు వస్తూ ఉంటాయి. అదే విధంగా మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితం మంచైనా చెడైనా ఏ కర్మకైనా కూడా ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ కర్మల యొక్క సిద్ధాంతం నుండి ఎవరు ముక్తులుగా కాలేరు. అందుకనే మనం సత్కర్మలు చేయటం నేర్చుకోవాలి. సత్కర్మల యొక్క ఫలితమే మన జీవితాన్ని ఉన్నతంగా మారుస్తుంది. ఒకవేళ చెడు కర్మలు చేసినట్లయితే దాని ఫలితము ఒకరోజు ఒక జన్మలో కాకుంటే ఇంకొక జన్మలోనైనా కూడా దాని ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఒకసారి చెప్తారు మహాభారతంలో, ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని అడిగాడంట, కృష్ణ నేనేం పాపం చేయటం వల్ల ఇలా గుడ్డివాడిగా పుట్టాను, నాకెందుకు ఇలాంటి అంధత్వం ఏర్పడింది అని అడిగాడంట. అప్పుడు కృష్ణుడు కాసేపు సైలెన్స్ లో ఉండి కళ్ళు తెరిచి అన్నాడంట, నువ్వు 32 జన్మల వరకు మంచి కర్మలే చేశావు అన్నాడంట. మరి 32 జన్మలు నేను మంచి కర్మలే చేసినట్లయితే నాకెందుకు ఇలాంటి అంధత్వం యొక్క జన్మ లభించింది అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, 32 జన్మలు మంచివే చేసావు, కాని 32 జన్మ కంటే ముందు జన్మ నువ్వు పక్షి కళ్లల్లో సూదితో పొడిచావు, పక్షి 2 కళ్ళు పొడిచేశావు నువ్వు, అందుకనే ఆ పాపకర్మల ఫలితంగా నువ్వు ఇప్పుడు జన్మ తీసుకోవాల్సి వచ్చింది, అంధత్వం వచ్చింది అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు, ఎప్పుడో నేను 32 జన్మ కంటే ముందు జన్మలో చేసిన పాప ఫలితాన్ని ఇప్పుడు అనుభవించటం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, 32 జన్మల ముందు చేసిన పాపకర్మ ఫలితమే, కానీ 32 జన్మలు నువ్వు పుణ్యకర్మలు చేశావు, ఈ పుణ్యకర్మల ఫలితంగా నీకు దాని ప్రభావం పడలేదు, నీ పుణ్యకర్మల ఫలితం కూడా క్షీణించిపోయింది, అందుకనే 32 జన్మ కంటే ముందు చేసిన పాపకర్మ యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు అని చెప్తాడు. అంటే చూడండి, ప్రతి ఒక్క వ్యక్తి చేసుకునేటువంటి కర్మల యొక్క ఫలితాన్ని తప్పనిసరి అనుభవించాల్సిందే, దాని నుండి ఎవరు కూడా ముక్తులు కాలేరు. ఎందుకంటే కర్మల యొక్క రాత, ఈ కర్మల యొక్క ఖాతా నుండి మనల్ని ఎవరు ముక్తులుగా చేయలేరు. ఆ పాప కర్మల యొక్క ఖాతా, చెడు కర్మల యొక్క ఖాతా నుండి మనం ముక్తులుగా కావాలి అంటే సత్కర్మలను తప్పకుండా చేయాలి. కొందరంటారు, ఈ జన్మలో మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, కానీ అందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారేంటండి అంటారు. కానీ ఈ జన్మలో ఇబ్బంది పెట్టకపోవచ్చు మనం, కానీ పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితం ఉంటుంది, ఆ పూర్వజన్మ యొక్క కర్మ ఫలితాన్ని ఈ జన్మలో మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి, ఎవరినైతే మనం దుఃఖ పెట్టామో మనం కూడా దుఃఖ పడుతూ మరణించాల్సి వస్తుంది. అందుకనే భగవంతుడు చెప్తూ ఉన్నారు, మీరు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి, దుఃఖ పడకండి. ఎందుకంటే దుఃఖ పెట్టినట్లయితే దుఃఖ పడాల్సి వస్తుంది. కాబట్టి మన యొక్క ప్రతి కర్మ ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క ఆలోచనల ద్వారా అందరికి మనం సుఖాన్నే ఇవ్వాలి. అందుకనే పాపకర్మల ఫలితాన్ని ఆత్మ ఎప్పుడైతే తోడు తీసుకొస్తుందో, ఆత్మ ఎప్పుడైతే గర్భంలో ప్రవేశిస్తుందో, ఏ అవయవం ద్వారా ఆత్మ పాపకర్మ చేస్తుందో, ఆత్మ గర్భంలో ప్రవేశించినప్పుడు చాలా పశ్చాత్తాపం చెందుతుంది, నా ద్వారా ఇలాంటి పాపకర్మ జరిగింది, పాపకర్మ జరిగింది అని. ఆ పశ్చాత్తాపంతో ఆత్మ గర్భంలో చాలా తపిస్తూ ఉంటుంది. ఆ పశ్చాత్తాపం యొక్క ప్రతిఫలము ఏ ఆర్గన్తో అయితే పూర్వజన్మలో పాపం చేసిందో ఆ ఆర్గన్ పైన ఎఫెక్ట్ పడుతుంది, దాని మూలాన అంగవైకల్యంగా జన్మ తీసుకుంటారు పుట్టటంతోనే చేసుకున్నటువంటి కర్మల ఫలితం. ఇక్కడ కూడా చూడండి, ఎవరైనా చాలా రోగాలతో బాధపడుతూ ఉంటే ఏమంటాం మనం, సహజంగా అంటాం, ఏ జన్మలో ఎవరిని ఇబ్బంది పెట్టాడు, ఈ జన్మలో అలా ఇబ్బంది పడుతున్నాడు అని. అంటే చేసుకునేటువంటి కర్మల ఫలితాన్ని తప్పనిసరి మనం అనుభవించాల్సిందే అన్నమాట. ఒకసారి అక్బరు బీర్బల్తో అంటాడు, 3 జన్మలు బీదవాళ్లుగా ఉన్న వాళ్ళని నాకు చూపించు, 3 జన్మలు ధనికులుగా ఉన్న వాళ్ళని నాకు చూపించు అని అంటాడు. సరే మహారాజా, నేను మీకు తప్పకుండా చూపిస్తాను అంటాడు. అక్బర్ అనుకుంటాడు, బీర్బల్ ఎలా చూపిస్తాడో నేను చూస్తాను, 3 జన్మలు బీదవాళ్లని ధనికుల్ని ఎలా చూపించగలుగుతాడో, ఈ బీర్బల్ని ఎలా అయినా బోల్తా కొట్టించాలి ఈసారి అనుకుంటాడు. కానీ బీర్బల్ చాలా తెలివిగలవాడు కదా, ఒకరోజు రాజుగారిని అలా రాజ్యంలో విహరింప చేయటానికి తీసుకువెళ్తాడు మారువేషంలో. రాజ్యంలో వెళ్తూ వెళ్తుండగా ఒకవైపు పొలం పని చేసుకునేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తిని చూపించి బీర్బల్ అంటాడు, మహారాజా ఈయన 3 జన్మలు బీదవాడిగానే జన్మించాడు అంటాడు. నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు బీర్బల్ అని అడుగుతాడు. అప్పుడు అంటాడనమాట, ఈ జన్మలో ఆయన బీదవాడిగా అయ్యి ఈ పని చేస్తూ పొలం పనులు చేసుకుంటున్నాడు అంటే పూర్వ జన్మలో ఆయన పాపకర్మ యొక్క ఫలితమే ఈ జన్మలో బీదవాడిగా అయ్యాడు. ఈ జన్మలో కూడా ఈయన మంచి కర్మలు చేయట్లేదు, అందుకని నెక్స్ట్ జన్మలో కూడా బీదవాడిగానే జన్మిస్తాడు. ఈయన ఈ జన్మలో దానం ఏమి చేయలేడు, పాప ఈయనకే తినడానికి ఏమీ లేదు. ఈయన ఒకవేళ ఈ జన్మలో దానం చేస్తే నెక్స్ట్ జన్మ బాగుంటుంది, కానీ ఈయనకే తినడానికి లేదు కాబట్టి నెక్స్ట్ జన్మ కూడా ఈయన బీదవాడిగానే జన్మిస్తాడు అంటాడు. చాలా సంతోషపడతాడు అక్బర్. ఇంకా కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత ఒక ధనికుడు దానం చేస్తూ ఉంటాడు. ఆయన్ని చూసి అంటాడు అనమాట, ఈయన మూడు జన్మలు ధనికుడిగానే జన్మించాడు అని. ఎలా చెప్పగలుగుతావు అంటే, పూర్వ జన్మలో ఈయన బాగా దాన ధర్మాలు చేశాడు, అందుకనే ఈ జన్మలో ధనికుడుగా అయ్యాడు. ధనికుడుగా అయ్యి కూడా దాన ధర్మాలు చేస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ జన్మలో ఆయన తప్పకుండా ధనికుడుగా జన్మిస్తాడు అని చెప్తాడు. అంటే చూడండి, చేసుకునేటువంటి కర్మ యొక్క ఫిలాసఫీ, కర్మల యొక్క రహస్యం ఎంత గుహ్యమైనది అనేది మనకి తెలుస్తూ ఉందన్నమాట. కాబట్టి కర్మల పైన మనం చాలా శ్రద్ధ వహించాలి. మన కర్మల్ని ఎంత శ్రేష్టంగా మార్చుకుంటే అంత మన జీవితాన్ని కూడా సుఖమయంగా శ్రేష్టంగా మార్చుకుంటామన్నమాట. ఎందుకంటే కర్మ మనం పాప కర్మలు, పుణ్యకర్మలు, సత్కర్మల గురించి మనం వింటూ ఉన్నాం. అంటే ఈ సత్కర్మలు అంటే శ్రేష్ట కర్మలు, సర్వులకు మేలు జరిగేటువంటి కర్మలు. ఈ సత్కర్మల యొక్క ఫలితంగానే మనం దేవాత్మగా జన్మ తీసుకుంటాం. పరమాత్ముడు మనల్ని తనలాగా అన్ని గుణాలలో పరిపక్వంగా తయారు చేసే ఆ యొక్క యుగంలో పంపించాడు మనల్ని. ఆ యుగంలో 16 కళలతో సంపూర్ణ స్థితిలో ఉంటుంది మన యొక్క ఆత్మ. ఆ యుగంలో 8 జన్మలు తీసుకుంటాము. 150 సంవత్సరాలు ఈ వయస్సుకి గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ పాల నదులు, నెయ్యి నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అంటే స్వర్గము అనగానే ఇంతవరకు మనం శాస్త్రాలలో ఏం విన్నాం, స్వర్గం అంటే ఎక్కడో ఆకాశంలో ఉంటుంది, దేవేంద్రుడు, దేవతలు నివసిస్తారు అని మనం శాస్త్రాలలో విన్నట్లు స్వర్గం ఎక్కడో పైన ఉండదు. ఈ సృష్టి ఒకప్పుడు స్వర్గంగా ఉండేది, ఇదే సృష్టి ఇప్పుడు నరకంగా మారిపోయింది. స్వర్గం నరకం అని ఎందుకన్నారు? ఎవరింట్లో అయితే చాలా సుఖ సంతోషాలుంటాయి అనుకోండి, బా వీళ్ళిల్లు స్వర్గంలాగా ఉందండి అంటాం. ఎవరింట్లో అయితే ఎప్పుడు గొడవలు పోట్లాటలు ఉంటాయి అనుకోండి, బా వీళ్ళిల్లు నరకమేనండి అంటాం. అంటే స్వర్గం నరకం అని ఎందుకు అంటున్నాం? అక్కడ సుఖము, శాంతి, ఆనందం ఉన్నాయి. ఈ ప్రపంచంలో దుఃఖము, అశాంతి ఉన్నాయి. అందుకనే దీన్ని నరకంతో పోల్చారు. అంటే ఆ యుగంలో ప్రతి ఒక్క ఆత్మ సంపూర్ణ సుఖ సంతోషాలతో సమృద్ధిగా సంపన్నంగా ఉంటుంది. ఆ యుగంలో దేనికి లోటు ఉండదు. పూర్తి నిరోగిగా ఉంటుంది మన యొక్క ఆత్మ. నిరోగిగా ఉండటం వల్ల ఏ రకమైన బాధలు, చికాకులనేవి ఉండవు. అంటే సత్యయుగంలో దాన్ని వైకుంఠము, స్వర్గము అంటారు. ఆ సత్యయుగం నుండి జన్మలు తీసుకుంటూ మన యొక్క ఆత్మ త్రేతాయుగంలో వస్తుంది. త్రేతాయుగంలో సీతారాముల యొక్క రాజ్యం ఉంటుంది. త్రేతాయుగంలో 14 కళలుంటాయి, 12 జన్మలు తీసుకుంటాం మనం. ఈ రెండు యుగాలని కలిపి రామరాజ్యము అంటారు. ఈ రెండు యుగాలలో మన కర్మలు అకర్మలుగా ఉంటాయి. అంటే ఇక్కడ చేసినటువంటి కర్మలకి మంచి చెడు ఫలితం ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో చేసుకునేటువంటి సత్కర్మల ఫలితము రెండు యుగాలలో అనుభవిస్తాం మనం. త్రేతాయుగం చివరికి వచ్చేటప్పటికి మన యొక్క ఆత్మలో పంచవికారాలు ప్రవేశిస్తాయి. త్రేతాయుగము అనగానే మనకేం గుర్తొస్తుంది అంటే, రాముడి భార్యను సీతను రావణాసురుడు ఎత్తికెళ్లాడు, సీత శోకవాటికలో ఉంది, రాముడు కోతల సైన్యాన్ని తోడు తీసుకుని సీతను రక్షించినట్టు మనం చరిత్రలో, కథల్లో వింటూ ఉన్నాం. వాస్తవంగా దాని ఆధ్యాత్మిక రహస్యం వేరు. రాముడి భార్యను సీతనెవరు ఎత్తుకెళ్లరు. దాని అసలైనటువంటి రహస్యాన్ని పరమాత్మ మనకు తెలియచేస్తున్నారు. రాముడు అంటే రమ్యింప చేసేవారు, ఆనందింప చేసేటువంటి వారు రాముడు. పరమాత్ముణ్ణి రాముడు అంటారు. పరమాత్మ రాముడు, మన ఆత్మరూపి సీత, త్రేతాయుగం చివరిలోకి వచ్చేటప్పటికి మన యొక్క ఆత్మ జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ బలహీనంగా అయిపోవటం వల్ల చెడుకి బానిస అయిపోతుంది. దానికి గుర్తుగా అక్కడ ఏం చూపించారు అంటే, సీత బంగారపు లేడికి ఆకర్షితం అయ్యింది, రావణాసురుడికి వశం అయిపోయినట్టు చెప్పారు. బంగారపు లేడికి ఆకర్షితం కావటం కాదు, మన ఆత్మరూపి సీత దుర్గుణాలకి వశం కావటం వల్ల, దేహభ్రాంతికి వశం కావటం వల్ల దుర్గుణాలనే రావణాసురుడికి వశం అయిపోయింది. రాముడు కోతుల సైన్యాన్ని తోడు తీసుకున్నాడు అంటాం. అంటే పరమాత్మ రాముడు ఈ సమయంలో ప్రతి ఒక్కరి బుద్ధి కోతి బుద్ధిగా ఉంది. ప్రతి ఒక్కరి బుద్ధిని, కోతి బుద్ధిగా ఉన్నటువంటి బుద్ధిని దివ్యమైన బుద్ధిగా, పవిత్రమైనటువంటి బుద్ధిగా మారుస్తున్నాడు. మనందరి యొక్క సహకారంతో ప్రతి ఒక్క ఆత్మరూపి సీతను ఈ విషయ వికారాలనే శోకవాటిక నుండి ముక్తులుగా చేస్తున్నారు. అసలు ఆధ్యాత్మిక రహస్యం ఇది. అంతేకాని నిజంగా రాముడి భార్యను సీతనంటూ ఎవరూ ఎత్తుకెళ్లలేదు. రాముడు అంటే రమ్యింప చేసేవారు, ఆనందింప చేసేవారే రాముడు, ఆత్మారాముడు. ఏ విధంగా గాంధీ గారు కూడా ఎప్పుడు చెప్పేవారు, నేను ఈ రాముణ్ణి కాదు జ్ఞాపకం చేసేది, నేను ఆత్మారాముణ్ణి, పరమాత్ముణ్ణి జ్ఞాపకం చేస్తున్నాను అని ఎప్పుడు చెప్పేవారు. ఆ యొక్క ఆత్మారాముడే పరమాత్ముడు. అయితే మనకి ఆధ్యాత్మిక రహస్యాలు తెలియవు కాబట్టి సామాన్యమైన మానవులు అర్థం చేసుకోవటం కష్టమని మన ఋషులు మునులు ఏం చేశారు అంటే కథల రూపంలో మనకు తెలియచేశారు. రాముడు అంటే పురుషుడు అని, సీత అంటే స్త్రీ అని, దుర్గుణాలు అంటే రావణుడు అని ఇలా కథల రూపంలో మనకి వివరించారు. మనమేమనుకుంటున్నాము, నిజంగా ఆ విధంగా జరిగింది, నిజంగా రాముని భార్యను సీతను ఎత్తుకెళ్లిపోయారు అనుకుంటున్నాం. కానీ సత్యత్రేతాయుగాలలో ఆసురీ సంస్కారాలు కలిగినటువంటి వ్యక్తులంటూ ఎవరూ ఉండరు. ఎందుకంటే అక్కడ కర్మలే అకర్మలు. మరి మీరు అనుకోవచ్చు, మరి అకర్మలు చేశారు అక్కడ కర్మలకి ఫలితమే ఉండదు అంటున్నారు, మరి ఎందుకు జన్మలు తీసుకుంటూ, ఎందుకు క్రిందకు దిగజారుతూ వచ్చారు, ఎందుకు వికారాలకి లోనయ్యారు అని ఒక సందేహం కలగచ్చు మీకు. కారణం ఏంటి అంటే, సత్కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించటమే కాని కొత్తగా సత్కర్మలు చేయలేదు అక్కడ. ఏ విధంగా బ్యాంకులో మీరు కొంత మనీ జమ చేసుకుంటారు, జమ చేసుకున్న దాన్ని మీకు కావలసినప్పుడల్లా వాడుకుంటూ ఉంటారనుకోండి, దానిలో బ్యాలెన్స్ తగ్గిపోతుంటుంది. మీరు వాడుకుంటూ వేస్తూ ఉన్నట్లయితే దానిలో జమ ఉంటుంది. అదేవిధంగా సత్యత్రేతాయుగాలలో పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని, అంటే సత్కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ వచ్చాం. కొత్తగా మనం సత్కర్మలు ఏమీ చేయలేదు. కొత్తగా మనం సత్కర్మలు చేయలేదు కాబట్టే మన ఆత్మ జన్మలు తీసుకుంటూ క్రింద దిగుతూ వచ్చేసింది, ఆత్మ బలహీనంగా అయిపోయింది. అంటే కొత్తగా ఎప్పుడైతే సత్కర్మలు చేస్తుందో ఆత్మ, అప్పుడు జమ అవుతుంది. సత్కర్మలు చేయలేదు కాబట్టి జమ కాలేదన్నమాట. అందుకోసము దేహభ్రాంతికి వశమయ్యి వికారాలకి లోనైపోయింది మన యొక్క ఆత్మ. అంటే ఈ రెండు యుగాలలో మన కర్మలు ఎలా ఉంటాయి అంటే అకర్మలుగా ఉంటాయి. ఆ కర్మల యొక్క ఫలితాన్ని రాను తరిగిపోవటం వల్ల ఆత్మ దేహభ్రాంతిలో వచ్చి వికారాలకి వశమైపోతూ ఉంది. అసలైనటువంటి రహస్యాన్ని స్థూలంగా అక్కడ రామాయణం రూపంగా తయారు చేశారు. దీన్నే బైబిల్లో కూడా యాడమ్ ఈవ్ గురించి కూడా కథ చెప్తారు. యాడమ్ ఈవ్ చాలా సంవత్సరాలు వాళ్ళు స్వర్గంలో ఉన్నారు. భగవంతుడు వాళ్లతో వాగ్దానం చేయిస్తాడు. అక్కడ ఒక వృక్షం ఉంటుంది, ఆ వృక్షానికి ఉన్నటువంటి ఫ్రూట్ మాత్రం మీరు ఎప్పుడు కోయవద్దు అని వాళ్ళిద్దరికి చెప్తుంది. అలాగే కొద్ది రోజులు, చాలా సంవత్సరాల వరకు వాళ్ళు స్వర్గంలో సంతోషంగా ఉన్నారు. అనుకోకుండా ఒకరోజు ఒక సర్పం వచ్చి ఈవ్తో అంటుంది, నువ్వు ఆ పండు తిను అని. అప్పుడు యాడమ్తో చెప్తుంది అన్నమాట, నాకు ఆ పండు కావాలి అని. యాడమ్ అంటాడు, మనం ఆ పండు తినకూడదు, భగవంతుడితో మనం వాగ్దానం చేశాము కాబట్టి ఆ పండు వద్దు, ఆ కోరిక విరమించుకో అని చెప్తాడు. ఎంత చెప్పినా వినకుండా నాకు అదే పండు కావాలి అని అడగటం వల్ల అప్పుడు ఆ పండు కోసుకుని ఇద్దరు సొగం సొగం చేసుకుని తిన్నారు. ఎప్పుడైతే ఆ పండు కోసుకొని తింటారో వికారాలకి వశమయ్యారు. వాళ్ల పాప ఫలితమే మేము అని కథల్లో వాళ్ళు కూడా బైబిల్లో కూడా చెప్తూ ఉంటారు. అంటే దీని అర్థాన్ని మనం చూసుకున్నట్లయితే సత్యత్రేతాయుగాలలో మన ఆత్మ చాలా సుఖ సంతోషాలతో ఉంటుంది. ఎప్పుడైతే దేహభ్రాంతిలో వస్తుందో ఈ దుర్గుణాలకి వశమైపోతుంది. దుర్గుణాలకి వశం కావటం వల్ల అశాంతికి లోనైపోతుంది మన యొక్క ఆత్మ. ఎప్పుడైతే త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం వస్తుందో, అంటే త్రేతాయుగం చివర ద్వాపరయుగం స్టార్టింగ్ లో మన యొక్క ఆత్మ ఈ విధంగా దుర్గుణాలకి వశమవుతుంది. ద్వాపరయుగంలో 21 జన్మలు తీసుకుంటాము, 8 కళలుంటాయి. ద్వా అంటేనే తెలుస్తుంది 2 అని. అంటే ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి అనేకం అనేవి వృద్ధి అవుతూ ఉంటాయి, అనేక ధర్మాలు పెరుగుతూ ఉంటాయి. ద్వాపరయుగంలో మన యొక్క కర్మలు పాపకర్మల కింద తయారవుతాయి. అంటే దేహభ్రాంతిలో వచ్చి నేను చేస్తున్నాను అనే భావంతో మనం ప్రతి కార్యం చేస్తూ వచ్చాం ద్వాపరయుగం నుండి. ఈ ద్వాపరయుగం నుండి దుఃఖం ప్రారంభం కావటం వల్ల భగవంతుణ్ణి జ్ఞాపకం చేయటం ప్రారంభిస్తుంది మన యొక్క ఆత్మ. భగవంతుడా, దుఃఖాల నుండి ముక్తులుగా చెయ్యండి, పాపాల నుండి ముక్తులుగా చెయ్యండి అని భగవంతుణ్ణి పిలుస్తూ వచ్చాం. జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కలియుగానికి వచ్చేస్తుంది మన ఆత్మ. కలియుగం మొదటిలో 2 గుణాలుంటాయి. కలియుగంలో 42 జన్మలు తీసుకుంటాం. అంటే 2 గుణాలు ఉండటము అంటే గుణాల పర్సంటేజ్ 2% ఉంటుంది. ఒకప్పుడు 16 కళలతో సంపన్నంగా సంపూర్ణంగా ఉన్న మన ఆత్మ రాను రాను జన్మలు తీసుకోవటం వల్ల గుణాల పర్సంటేజ్ తగ్గిపోతుంది, 2% ఉంటుందన్నమాట. ఈ కలియుగంలో 42 జన్మలు తీసుకుంటుంది. ఈ కలియుగంలో దుఃఖం బాగా పెరిగిపోతూ భగవంతుణ్ణి జ్ఞాపకం చేస్తూ వచ్చాం. చెట్టుకి, పుట్టకి, రాళ్లకి, రప్పలకి, అన్నింటికి పూజిస్తూ వచ్చాం. పూజ చేస్తూ చేస్తూ దుర్గతిని పొందాం. అంటే దుర్గతి అంటే దూర్ గతి, అంటే గతికి దూరంగా అయిపోయాం. భగవంతుడికి దూరంగా అయిపోయామే కాని సమీపంగా చేరుకోలేకపోయాము. ఈ కలియుగంలో రోజు రోజుకి అశాంతి, దుఃఖాలతో, అనేక సమస్యలతో సతమతం అవుతున్న సమయంలో భగవంతుడు ఈ సృష్టిపైన అవతరించి కలియుగ అంతిమ సమయము, సత్యయుగం యొక్క ఆది, ఈ ప్రస్తుత సమయంలో దీన్ని కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగము అంటారు. ఈ సంగమ యుగంలో పరమాత్మ మనల్ని బ్రాహ్మణులుగా తయారు చేశారు దేవతలుగా మార్చటం కోసం. బ్రహ్మతనువుని ఆధారంగా తీసుకుని మనందరికీ ఈశ్వరీయ జ్ఞానాన్ని ఇచ్చి సత్కర్మల్ని నేర్పిస్తున్నారు. అంటే సత్యత్రేతాయుగాలలో అకర్మలు, ద్వాపరయుగంలో మన యొక్క కర్మలు వికర్మలు, కలియుగంలో మన కర్మలు పాపకర్మల కింద తయారైనవి. ఈ సంగమ యుగంలో మన కర్మలు సత్కర్మలు, అంటే శ్రేష్ఠ కర్మలు. ఈ శ్రేష్ఠ కర్మలు భగవంతుడు మనందరికీ ఇప్పుడు నేర్పిస్తూ ఉన్నారు. ఈ సంగమ యుగం మనది ఇది ఒక జన్మ, అంతిమ సమయం అన్నమాట, అంతిమ జన్మ. ఈ సంగమ యుగంలో పరమాత్ముణ్ణి జ్ఞాపకం చేసినట్లయితే మనలో ఉన్నటువంటి వికారాలను, జన్మ జన్మల యొక్క పాపాల నుండి మనం ముక్తులుగా అవుతాము. తిరిగి పరమాత్మ తోడు మన ఇల్లైన పరంధామానికి చేరుకోగలుగుతాము. మరి పరంధామము ఇంతకుముందు కూడా విన్నాం మనం, పవిత్రమైనటువంటి ధామం. ఆ ధామానికి వెళ్ళాలి అంటే ఒకటి శిక్షణ, రెండవది శిక్షలు అనే విషయాన్ని కూడా విన్నాం మనం. అంటే ఎంతైతే పరమాత్ముని జ్ఞాపకం చేస్తామో మన ఆత్మ పవిత్రంగా అయ్యి పరమాత్మ తోడి ఇంటికి వెళ్తుంది. లేనట్లయితే శిక్షలు అనుభవించాలి. శారీరకంగా రోగాల రూపంలో కూడా మనం చేసుకున్న పాపకర్మల ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటున్నాం మనం. కాబట్టి పాపకర్మల నుంచి ముక్తులుగా కావటానికి ఒకే ఒక మార్గము పరమాత్మ యొక్క స్మృతి, రాజయోగం యొక్క సాధన. ఈ రాజయోగం యొక్క సాధన ద్వారానే ఈ దుర్గుణాల నుండి మనం, మానసిక అశాంతి నుండి కూడా మనం ముక్తులుగా కాగలుగుతాము. అయితే చాలా మంది అనుకుంటారు, ఈ జన్మ మరణాలలో రావటం ఎందుకండి, హాయిగా పరంధామంలో భగవంతుడి దగ్గర ఉంటే అయిపోతుంది కదా, ఎందుకు ఈ నాటకంలో రావాలి అనుకుంటారు. చూడండి, ఆటగాడు అసలైన ఆటగాడు అని ఎప్పుడు చెప్పబడతాడు, ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి, ఇప్పుడు క్రికెట్ కానీ ఏదన్నా ఆట ఆడేటప్పుడు బ్యాట్మెన్ ఏం చూస్తాడు, బాల్ ఎప్పుడు ఇసురుతాడా, ఎప్పుడు నేను సిక్సర్స్ తీద్దామా అని ఆలోచిస్తాడు. అసలైన ఆటగాడు ఎదుటి వాళ్ళ నుంచి ఎప్పుడు వస్తుందా అని చూస్తాడు. అదే పిరికి వాళ్ళైతే ఎందుకు బాల్ వేస్తున్నారా అని భయపడుతూ ఉంటారు. ఒకవేళ గనక మన జీవితంలో అన్ని సుఖాలే ఉంటాయి, ఏ కష్టమూ ఉండదనుకోండి, ముక్తులు కావాలి అని కోరుకుంటామా? కోరుకోం కదా. ముక్తి కావాలి అని ఎందుకు కోరుకుంటున్నాము? కష్టాలు బాధలు వస్తున్నాయి కాబట్టి ముక్తి కావాలి అని కోరుకుంటున్నారు. మరి కష్టాలు బాధలే ఉండవనుకోండి, ముక్తి కావాలి అని ఎప్పుడు కోరుకోరు కదా. అయినా ఇది ఒక జగన్నాటక రంగం. ఆత్మ ఈ సృష్టిపైకి రావటానికి గల కారణం తనలో ఉన్న విశేషతలను వ్యక్తం చేయటం కోసం. అంటే చాలా మంది ఎందుకు ఆత్మ ఈ సృష్టిపైకి రావాలి అని ఆలోచన ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే తనలో ఉన్నటువంటి విశేషతలని వ్యక్తం చేయటం కోసం. ఏ విధంగా ఒక గొప్ప కళాకారుడు, చాలా మంచి కళా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి తన యొక్క నైపుణ్యతను ఎప్పుడు వ్యక్తం చేయగలుగుతాడు? తన చేతిలో బ్రష్ ఉన్నప్పుడే తన యొక్క నైపుణ్యతను వ్యక్తం చేయగలుగుతాడు. అంటే తనలో ఉన్నటువంటి విశేషతని వ్యక్తం చేయగలుగుతాడు. అదే విధంగా ఆత్మలో ఎన్నో గుణాలున్నాయి. మరి ఆ యొక్క గుణాల్ని వ్యక్తం చేయటం కోసమే ఆత్మ ఈ సృష్టిపైకి వచ్చింది. అంతేకాని ఆత్మ ఈ సృష్టిపైకి వచ్చినప్పుడు దుఃఖాలతో రాలేదు, సుఖంగానే మనం ఈ సృష్టిపైన జన్మ తీసుకున్నాము. ఒకవేళ ఎవరినైనా, మిమ్మల్ని ఎవరినైనా, మీరేం పని చేయకుండా హాయిగా ఇంట్లో కూర్చోండి, సమయానికి మీకు అన్ని భోజనం పెడతారు, అన్ని చేస్తారు, అయినా మీరు ఇంట్లో ప్రశాంతంగా కూర్చోండి అని చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది? బోర్గా ఫీల్ అవుతారు కదా. అలాగే మన యొక్క ఆత్మ కూడా పరంధామంలో ఉన్నా కూడా బోర్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆత్మకు పాత్ర వహించేటువంటి సంస్కారం ఉంది. ఏ విధంగా పిల్లల్ని కూడా చూడండి, కొన్ని గేమ్స్ ఎలా ఉంటాయి అంటే ఇంట్లో ఆడుకునే గేమ్స్ ఉంటాయి, కొన్ని మైదానంలో ఆడుకునే ఆటలుంటాయి. ఒకవేళ మీరు ఇంట్లో పిల్లల్ని కింద ఆడుకోవటానికి పంపించకుండా ఇంట్లో కట్టేసి ఉంచితే పిల్లలు మాటి మాటికి ఏమంటారు, అమ్మ ఆట బాగా జరుగుతుంది, నేను కూడా ఆడుకుంటాను, నన్ను కూడా పంపించు అని అడుగుతారు. సరేలేని మీరు ఎంతో నచ్చ చెప్తారు, అయినా పిల్లలు వినరు. ఇంకా ఏం చేస్తారు మీరు, ఇంకా వాళ్ళ మాట తీసేయలేక ఇంటికి ఆట మైదానంలోకి పంపిస్తారు. ఆ ఆట మైదానంలో ఆడుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో మీరు తల్లి గుర్తు చేస్తుంది, చాలు ఇంకా ఆడుకోవటం చాలేరా అంటుంది. అయినా వినరు పిల్లలు, ఆడుకోవటంలో ఎంత మునిగిపోతారు అంటే తల్లి పిలిచినా కూడా రారు. ఆ ఆటల్లో ఆడుకుంటూ ఆడుకుంటూ ఒకరికొకరు తన్నుకుంటారు, దెబ్బలు తగులుతాయి, అమ్మా అని అరుస్తూ ఉంటారు, అయినా కూడా తల్లి పిలిచినా కూడా రానే రారు. చివరికి తల్లే ఏం చేస్తుంది, చీకటి అయిపోయింది అనుకోండి, రెండు దెబ్బలేసి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయిస్తుంది, పిల్లలకి స్నానం చేయాలని కూడా అనిపించదు, కానీ తల్లి ఏం చేస్తుంది, రెండు దెబ్బలేసి స్నానం చేయిస్తుంది. ఎందుకంటే తల్లికి తెలుసు, పిల్లల్ని నేను స్వచ్ఛంగా చేస్తున్నాను, శుభ్రం చేయిస్తున్నాను అని. దెబ్బలు ఎక్కడైతే తగులుతాయో వాటికి మలాం పట్టి వేసి భోజనం పెట్టి పిల్లలకి నిద్రపుచ్చుతుంది తల్లి. ఆ రోజు రాత్రి పడుకుంటారు, మళ్లీ తెల్లారేలేగవుగానే పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది, మళ్లీ ఆట ఆడుకోవాలని అనిపిస్తుంది. అదేవిధంగా మన ఆత్మస్థితి కూడా అంతే. మనకు కూడా అంతే కదా, ఈ సృష్టిపైకి రావాలి అని ఆత్మ చాలా మనస్సులో కలుగుతూ ఉంటుంది. ఆత్మ పైన ఉన్న పరంధామంలో ఉంటే క్రింద నాటకం చాలా రసవత్తరంగా జరుగుతుంది, నేను కూడా వెళ్లి నాటకం చెయ్యాలి అని ఆత్మ మనస్సులో కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆత్మ పాత్రధారి, హీరో పాత్రధారి. హీరో పాత్రధారి అని ఎప్పుడంటారు అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాత్ర వహించినప్పుడే హీరో పాత్రధారి అంటారు. హీరో పాత్ర వహించేటప్పుడు ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు, అప్పుడే విశిష్టమైన వ్యక్తిగా హీరోగా గుర్తింపు ఉంటుంది. ఒకవేళ హీరో పాత్ర లేకుండా కాసే పాత్ర వహించి వెళ్ళిపోతే వాళ్ళకి అంత విశిష్టమైన పాత్ర ఉండదు. అదేవిధంగా సత్యయుగం నుండి లాస్ట్ వరకు మనం ఆత్మల పాత్ర వహిస్తూ హీరో పాత్ర వహించాం. కాబట్టి ముక్తి కావాలి అని ఎప్పుడు కోరుకోవద్దు. ముక్తి కంటే గొప్పది జీవన్ముక్తి. ఆ యొక్క జీవన్ముక్తిని భగవంతుడు మనకి ప్రసాదిస్తున్నారు. జీవన్ముక్తి అంటే జీవితంలో ఉంటూ కూడా ఆత్మ ముక్తావస్థలో ఉంటుంది. దేంతో ముక్తుగా ఉంటుంది ఆత్మ అంటే దుఃఖము, అశాంతి, పాప కర్మలు, చెడు కర్మలు వీటన్నింటి నుంచి ముక్తుగా ఉంటుంది. వీటన్నింటి నుంచి ముక్తుగా ఉండి జీవన్ముక్తి స్థితిలో ఉండటము అంటే ఎవరైనా ఇష్టపడతారు. కాబట్టి మీకు మీరే ఆలోచించుకోండి, ముక్తి కావాలా జీవన్ముక్తి కావాలా? చూడండి, జనకుడు కూడా గృహస్థంలో ఉంటూనే ఒక్క సెకండ్లో జీవన్ముక్తి పొందినట్లు మనం శాస్త్రాలలో విన్నాము. కాబట్టి జీవన్ముక్తి పొందటమే అన్నింటికంటే ఉన్నతమైన స్టేజ్. రాజయోగం యొక్క అంతిమ ధ్యేయం కూడా జీవన్ముక్తి పొందటం. రాజయోగం యొక్క సాధన చేసేది కూడా జీవితంలో ఉంటూ ఆత్మ ముక్తావస్థను అనుభవం చేసుకోవటం కోసమే రాజయోగం యొక్క సాధన అన్నమాట. అంటే ఈ రాజయోగం యొక్క సాధన ద్వారానే ముక్తి, జీవన్ముక్తి రెండూ లభిస్తాయి. కానీ ముక్తి అందరికీ లభిస్తుంది, జీవన్ముక్తి కొద్ది మందికే లభిస్తుంది. ఎవరైతే సత్కర్మలు చేస్తారో వారు జీవన్ముక్తిని పొందుతారు. అంటే సత్య త్రేతాయుగాలలో వచ్చే ఆత్మలు జీవన్ముక్తి స్థితిలో ఉండే ఆత్మలన్నమాట. ద్వాపరయుగం నుంచి వచ్చేటువంటి ఆత్మలు ముక్తిని కోరుకునేటువంటి వాళ్ళు. కలియుగంలో వచ్చేటువంటి ఆత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం హాయిగా ఈ ప్రపంచంలోనే స్వర్గం ఇదే ఉంది, హాయిగా ఎంజాయ్ గడుపుదాము అనే భావాలతో ఉంటారు. అంటే సత్య త్రేతాయుగాలలో జీవన్ముక్తి పొందే ఆత్మల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అంటే అందరూ బాగుండాలి, సర్వులకు మేలు జరగాలి, అందరూ సుఖంగా ఉండాలి అని ఆలోచిస్తారు. ద్వాపరయుగంలో వచ్చే ఆత్మ కేవలం శాంతి కావాలని కోరుకుంటుంది. నాకు శాంతి ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు అని కోరుకుంటుంది. కలియుగంలో వచ్చే ఆత్మ అన్ని సుఖ సంతోషాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి, స్వర్గ నరకాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే తినండి తాగండి అన్ని చెయ్యండి, అసలైన సుఖమంతా ఇక్కడే ఉంది అనే ఆలోచనలో ఉంటుంది కలియుగంలో వచ్చే ఆత్మ యొక్క ఆలోచన. కాబట్టి వీటిని బట్టి మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అనేది మనం కూడా తెలుసుకోవచ్చు. సత్యత్రేతాయుగాలలో వచ్చే ఆత్మల్లాగా ఉన్నాయా, ద్వాపరయుగంలో వచ్చే ఆత్మల యొక్క ఆలోచనలాగా ఉందా, లేక కలియుగంలో వచ్చే ఆత్మల యొక్క ఆలోచనల, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అని మనకి మనం చెకింగ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇందులో మన ఆలోచనలు ఎలా ఉండాలి అంటే సత్యత్రేతాయుగాలలో వచ్చే విధంగా ఉండాలి. దాన్నే రామరాజ్యము అంటారు. రామరాజ్యము అంటే మనం ఏమనుకుంటాం, పులి మేక ఒకే చెరువులో నీరు త్రాగేటువంటి ఐక్యమత్య భావంతో ఉంటాయి. మరి అలాంటి రామరాజ్యాన్ని పరమాత్మ మన కోసము స్థాపన చేస్తున్నారు. మరి మీరందరూ కూడా ఆ రామరాజ్యంలో రావాలి. మీరందరూ కూడా ఆ రామరాజ్యంలో రావటం కోసం పరమాత్మని జ్ఞాపకం చెయ్యాలి. పరమాత్మని జ్ఞాపకం చేసినట్లయితే తప్పకుండా ఆ యొక్క రామరాజ్యంలో వెళ్ళగలుగుతాం. కాబట్టి అందరికీ అదే ఆలోచన ఉంది కదా, రామరాజ్యంలో రావాలి అని. ఎందుకంటే రామరాజ్యం కావాలి అని కోరుకుంటున్నాము అంటే ఇది రావణ రాజ్యము అనే విషయం మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రాజ్యంలో సుఖము శాంతి అనేది లేదు. అసలైన రామరాజ్యాన్ని ఆత్మారాముడు పరమాత్ముడు ఈ సంగమ యుగంలో బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తూ ఉన్నారన్నమాట. మరి ఆ యొక్క రాజ్యంలో వెళ్లటం కోసం మనం పరమాత్ముడు చెప్పిన జ్ఞానాన్ని, దివ్యమైనటువంటి గుణాలను ఎప్పుడైతే ధారణ చేస్తామో ఆ రాజ్యంలో మనం దేవతలుగా జన్మ తీసుకుంటాము. పరమాత్మ చెప్పే సందేశం ఏంటి అంటే, సమయం తక్కువగా ఉంది, ఉన్న సమయాన్ని మీరు సఫలం చేసుకుని దివ్యమైనటువంటి గుణాల్ని ధారణ చేసి సత్కర్మల్ని చేస్తూ దేవాత్మగా కండి అని పరమాత్మ మనకి తెలియచేస్తున్నారు. పరమాత్మ చెప్తున్నారు, స్వయాన్ని తెలుసుకోండి, సమయాన్ని గుర్తించండి, భగవంతుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా నడవండి. ఎప్పుడైతే పరమాత్మ చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా నడుస్తామో మన జీవితాన్ని చాలా సుఖమయంగా మార్చుకుంటాం. ఎందుకంటే ఈ యొక్క సంగమ యుగంలో పరమాత్మ మనకు శ్రేష్ఠ కర్మల యొక్క కళనిచ్చారు. ఈ కళంతో మన భాగ్యాన్ని ఎంత కావాలంటే అంత మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి సమయం కంటే ఎక్కువగా, భాగ్యం కంటే ముందు ప్రాప్తి ఏది లభించదు. ఎవరికి ఎంత ప్రాప్తి లభించాలో అంత ప్రాప్తి తప్పకుండా లభిస్తుంది. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సత్కర్మల్ని చెయ్యాలి, నేను అందరికీ మేలు జరగాలి. రోజు మీరు ఒక 5 నిమిషాలైనా అందరికీ మేలు జరగాలి అని ఆలోచించండి. ఎందుకంటే అందరికీ మేలు జరగాలి అనుకున్నప్పుడు అందులో మన మేలు కూడా ఇమిడి ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఒక పరిధిలోనే ఉంటూ వచ్చాం, ఒక హద్దులో ఉన్నాం. ఇప్పుడు మన యొక్క మనస్సుని విశాలంగా చేసుకోవాలి, దేహద్ అనంతంగా తీసుకెళ్లాలి మన యొక్క మనస్సుని. ఇప్పటి వరకు మన పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలి, నా సంబంధికులు బాగుండాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ఆలోచన ఏంటి అంటే, విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఆత్మ బాగుండాలి, ప్రతి ఆత్మ సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరికీ మేలు జరగాలి. భగవంతుడు చెప్పేది ఏంటి అంటే, మీరెవరికి మంచి చెయ్యకున్నా పర్వాలేదు, మంచి జరగాలి అని ఆలోచించమని చెప్తున్నారు. ఎందుకంటే కర్మల యొక్క గణితము చాలా శ్రేష్టమైనది. మంచి ఆలోచనలు ప్లస్ గా తయారవుతాయి. మంచి ఆలోచించి మంచి కర్మలు చేసినట్లయితే అవి హెచ్చింపుగా తయారవుతాయి. చెడు ఆలోచించటం వల్ల అది మైనస్ గా తయారవుతుంది. చెడు ఆలోచనలు కర్మల రూపంలో చేసినట్లయితే డివైడెడ్ బై పర్సంటేజ్ చాలా తగ్గిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కర్మల యొక్క గణితాన్ని గుర్తుంచుకొని శ్రేష్ఠ కర్మల్ని చేస్తూ అందరికీ మేలు జరగాలి, అందరూ బాగుండాలి అని ఆలోచించాలి. అందరి మేలులో మన మేలు కూడా ఇమిడి ఉంది, అందరి కళ్యాణంలో మన కళ్యాణం కూడా ఇమిడి ఉంది. అందుకే పరమాత్మ చెప్తారు, మనం ఎక్కే కళలో, మనం ఎప్పుడైతే ఉన్నతమైన స్థాయిలో వెళ్తూ ఉంటామో మన ద్వారా సర్వులకు మేలు జరుగుతుంది. అంటే ఉన్నత స్థాయి అంటే ఇక్కడ హోదా విషయం కాదు, ఎప్పుడైతే మన ఆలోచనలు ఉన్నతంగా మారతాయో అప్పుడు ఈ సృష్టిని కూడా మనం ఉన్నతంగా మార్చగలుగుతాము. ఈ సృష్టిని ఉన్నతంగా మార్చటం కోసమే పరమాత్ముడు ఈ సృష్టి పైన అవతరించి శ్రేష్ఠ కర్మల్ని నేర్పిస్తున్నారు. ఈ విధంగా కర్మల యొక్క సిద్ధాంతాన్ని మనం తెలుసుకున్నాము. పాపకర్మలు, పుణ్యకర్మలు, సత్కర్మలు, అకర్మలు, 4 రకాల కర్మల గురించి ఈరోజు మనం వివరంగా విన్నాము. మనం సత్కర్మలు 2 యుగాలలో సత్కర్మల యొక్క ప్రారంభాన్ని అనుభవిస్తాము అని విన్నాం. మరి 2 యుగాలకు సరిపడే విధంగా మనం సత్కర్మలను శ్రేష్ఠ కర్మల్ని చెయ్యాలి. దానికోసం మనం ఒక 5 నిమిషాలు ఇప్పుడు నేను సత్కర్మల్ని చేస్తాను, సత్కర్మల ద్వారా నా జీవితాన్ని ఉన్నతంగా మార్చుకుంటాను, నా కర్మల్ని నేను దివ్యంగా పరివర్తన చేసుకుంటాను అని మనస్సులో మనం చింతన చేద్దాము. ఎందుకంటే మనం చింతన చేసినప్పుడే తప్పకుండా మన యొక్క జీవితంలో పరివర్తన ఏర్పడుతుంది. నేను ఆత్మను అతి సూక్ష్మమైన దివ్యమైన జ్యోతిర్బిందు స్వరూపమును నా వలె నా తండ్రి కూడా అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందు స్వరూపుడే. పరమాత్మ ఈ సమయంలో సత్కర్మల యొక్క జ్ఞానాన్ని నాకు తెలియచేశారు. ఈ సత్కర్మలు ఈ సంగమ యుగంలో పరమాత్మ నాకు నేర్పించారు. నేనందరినీ ఆత్మగా చూస్తూ శ్రేష్ఠ కర్మలు చేస్తానని మనస్సులో వాగ్దానం చేస్తున్నాను. అందరికీ మేలు జరగాలి, అందరూ బాగుండాలని రోజు సంకల్పం చేస్తాను. అందరి కళ్యాణంలో నా కళ్యాణం కూడా ఇమిడి ఉంది. మొత్తం విశ్వంలో ఉన్న ఆత్మల యొక్క కళ్యాణం జరుగుతుంది. నేను సత్కర్మలు చేయడంతో పాటుగా అనేక మందికి ఈ సత్కర్మల యొక్క జ్ఞానాన్ని తెలియచేస్తాను. ఈ కర్మల యొక్క రహస్యాన్ని తెలుసుకొని నా మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది. పాపకర్మల నుండి ముక్తులుగా అయ్యే మార్గాన్ని పరమాత్మ నాకు తెలియచేశారు. పరమాత్మ నుండి ముక్తి, జీవన్ముక్తి రెండు ప్రాప్తులను నేను పొందుతున్నాను. నాలుగు యుగాలలో నేను విశేషమైన పాత్రనే వహిస్తాను. 84 జన్మలు తీసుకుంటూ నా యొక్క ఆత్మ బలహీనంగా అయిపోయింది. ఇప్పుడు శ్రేష్ఠ సంకల్పాలు చేసి నా ఆత్మను శక్తివంతంగా, శ్రేష్టంగా, ఉన్నతంగా పరివర్తన చేసుకుంటాను. ఈ సమయంలో నేను చేసే సత్కర్మల యొక్క ప్రాప్తి భవిష్యత్తు జన్మ జన్మల కోసము ఆ యొక్క ప్రాప్తిని అనుభవం చేసుకుంటాను. పరమాత్మ భాగ్య విధాత, భాగ్యాన్ని తయారు చేసుకునే కళాన్ని నాకు అందింపచేశారు. కాబట్టి నేను నా భాగ్యాన్ని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటాను. ఓం శాంతి శాంతి శాంతి.